Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం జూన్ 8, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. నేను మీ ఆర్జే ఆంధ్ర లలిత మీ అందరినీ అక్షరాల పూదోటలోకి స్వాగతం పలుకుతున్నానండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి పూర్వీ కథల సంపుటి నుంచి కొన్ని కథలు వింటున్నాం కదండి ప్రతివారం, అలాగే ఈ వారం కూడా విందామండి. ఆ కథలు వినే ముందు శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారికి 2007 తురగా కృష్ణమోహనరావు స్మారక పురస్కారం వచ్చిందండి. ఇప్పుడు మనం కథల్లోకి వెళ్ళిపోదామా అండి? కొన్ని కథలు వినటానికి మనం ప్రయత్నిద్దాము. మన మొదటి కథ ఒక ప్రయాణం. నవంబర్ 1 ఉదయం 7 గంటలైంది. సికింద్రాబాద్ స్టేషన్ సందడిగా ఉంది. 1వ నంబర్ ప్లాట్ఫామ్ నిండా జనం. హైదరాబాద్ నుండి న్యూఢిల్లీ వెళ్ళవలసిన ఏపీ ఎక్స్ప్రెస్ మెల్లిగా వచ్చి ఆగింది. జనం హడావుడిగా రైల్లోకి ఎక్కుతున్నారు. ఏసీ 2 టైర్ దగ్గర జనం లోపలికి వెళ్ళలేక అక్కడే ఆగిపోయారు. పదండి, ఆగిపోయారేం, నడవండి, టైం అయిపోతోంది అని అరుపులు కేకలు. అయినా ముందుకి వెళ్ళలేకపోతున్నారు. అందుకు కారణం ఏమిటి అంటే దారి మధ్యలో ఎవరో సామాన్లు అడ్డంగా పెట్టేశారు. చేతులలో సామాన్లతో రైలెక్కిన వారికి అవి అడ్డంగా ఉండి అక్కడ ఆగిపోయారందరూ. ఏదో అవాంతరం వచ్చిందని ప్లాట్ఫామ్ మీద నిలబడ్డ వారంతా పరుగున వెళ్ళి అటువైపు ద్వారం గుండా కొంతమంది పక్క బోగీలోకి మరికొంతమంది ఎక్కేశారు. రైలు కదిలింది. అందరికీ ఆగ్రహం అవధులు దాటింది. ఎవరు, ఎవరిక్కడ సామాన్లు అడ్డంగా పెట్టింది, మేనర్స్ లేవా, యూజ్లెస్ ఫెలోస్ అని అరిచారు. ఆ సామాను స్వంతదారులు అవేవీ లెక్క చేసే స్థితిలో లేరు. 75 ముసలాయన కింద బెర్త్ మీద కూర్చుని అమ్మో అయ్యో దేవుడా అని ములుగుతున్నాడు. ఆయన భార్య సంచిలోని సామానంతా బయటపడేసి మందు కోసం వెతుకుతోంది. ఈ దృశ్యం చూసి ఇక ఏమీ అనలేక ఆ సామాను పక్కకి ఈడ్చి ఎవరి సీట్లలో వారు సర్దుకున్నారు మిగిలిన ప్రయాణికులు. సీటు నెంబర్లు చూసుకుంటూ లోపలికొచ్చిన యువజంట తమ ఎదురు సీట్లలో ఉన్న ఈ వృద్ధ దంపతులను చూసి ఉసూరుమన్నారు. 24 గంటల ప్రయాణం ఈ సాల్తీలతో కలిసి చెయ్యాలంటే ఇంతకంటే నరకం మరొకటి ఉంటుందా? టీసీకి చెప్పి సీట్లు మార్పించుకోవాలనుకున్నారు. మొహాలు మార్చుకుని కూర్చున్నారు. మరో యువకుడు వచ్చాడు తన సీటు వెతుక్కుంటూ. అతనిది ఆ ముసలాయన కూర్చున్న బెర్త్కి పై బెర్తు. కింద సీటు నిండా పడున్నాయి సామాన్లు. వీళ్ళిద్దరున్నారు. మరి నా సీటు ఇదేనా అనుకుంటూ మీ సీటు నెంబర్ ఎంతండి అని ఆవిడిని అడిగాడు. అప్పటికి భర్తకి మందు మంచినీళ్ళు ఇచ్చి ఊపిరి పీల్చుకుంటున్న ఆవిడ ఆ ప్రశ్నకి కంగారు పడిపోయింది. ఈ కింద బెర్త్ మాది బాబు, ఒకటే దొరికింది, 2వది వెయిటింగ్ లిస్టుట అని చెప్పి చిందర వందరగా పడి ఉన్న సామానంతా సంచిలో సర్దింది. అడ్డంగా ఉన్న లగేజీని బెర్త్ కిందకి జరిపి అలసటగా సీటు మీద కూర్చుంది. ఆ యువకుడి పేరు శ్రీకాంత్. ఈ వ్యవహారమంతా చూసి సణుక్కొని తన సామాను పై బెర్త్ మీద పెట్టి రుమాలతో సీటు దులుపుకొని కూర్చున్నాడు. టీసీ రాగానే అడిగి సీటు మార్పించుకోవాలనుకున్నాడు. ఎదురుగా కూర్చున్న యువజంట వంక చూసి నవ్వాడు. వాళ్ళు నవ్వారు. ఏడవలేక నవ్వినట్లుంది ఆ నవ్వు. ముసలాయన ములుగుతూనే ఉన్నాడు. ఆ ముగ్గురి మొహాల్లోనూ తాండవిస్తున్న ఏవగింపు గమనించిన ఆ ముసలావిడ మనస్సు చివుక్కుమంది. రైలెక్కిన దగ్గర నుంచి జరిగిన గొడవ, జనం కేకలు, తిట్లు అన్నీ గుర్తుకొచ్చి ప్రాణం చచ్చిపోయింది. అయ్యో అయ్యో నాయనా దేవుడా అని ములుగుతుంటే హుష్, ఏమిటా ములుగు, పక్క వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అని భర్తని మందలించింది. శాంత, కూర్చోలేకపోతున్నానే, పడుకుంటాను అన్నాడాయన. ఇప్పుడేగా రైలెక్కింది, ఇప్పుడే పడుకుంటానంటే ఎట్లా? అలా ఆనుకుని కూర్చోండి అంది. కూర్చుని అతి కష్టం మీద బాధని అణుచుకుంటూ యాతన పడుతున్నారా ఆయన. టీసీ వచ్చాడు. అతని రాక కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఆ యువజంట, సార్ మా సీట్లు మారుస్తారా ప్లీజ్ అన్నారు దీనంగా. శ్రీకాంత్ కూడా, వీళ్ళిద్దరికీ ఒకటే బెర్త్ దొరికిందట, పోనీ నాకు ఇంకెక్కడైనా ఇస్తారా, నా బెర్త్ వీళ్ళు తీసుకుంటారు అన్నాడు. సారీ అండి, ఫుల్గా ఉంది, ఆర్ఏసీ కూడా క్లియర్ కాలేదు అన్నాడు టీసీ. ముగ్గురు నీరు గారిపోయారు. పర్సులోంచి రైల్వే పాస్ టికెట్ తీసి చూపించింది శాంతమ్మ. ఒకటే దొరికింది సార్, 2 లోయర్ బెర్తులు ఎక్కడైనా ఉంటే చూడండి అంది దీనంగా. ఖాళీ లేవమ్మా, ఎలాగో సర్దుకోండి, అయినా నాకు తెలియక అడుగుతాను, పెద్ద వయసులో సరైన రిజర్వేషన్ లేకుండా ప్రయాణం ఎందుకు పెట్టుకున్నారు? ఇప్పుడు చూడండి, మీకు ఇబ్బంది, పక్క వాళ్లకు ఇబ్బంది అని మెత్తగా మందలించి వెళ్ళిపోయాడు. సీటు మారే అవకాశం కూడా లేకపోయేసరికి ఆ ముగ్గురికి మరింత విసుగేసింది. ఈవిడ వంక గొంగళీ పురుగును చూసినట్టు చూశారు. శాంత, కూర్చోలేని, పడుకుంటాను అన్నాడాయన. ఆవిడికి సహనం చచ్చిపోయింది. ఏమిటి పడుకునేది, చెప్తే మీ కాదు, ఒక్క బెర్తే దొరికింది మనకు, ఎట్లా పడుకుంటారు, నోరు మూసుకుని కూర్చోండి అంది విసుగ్గా. ప్రాణం పోయేలా ఉంది శాంత అన్నాడాయన దీనంగా. మన మొహాలకి అంత అదృష్టం కూడానా, మనవి మొండి ప్రాణాలు అంత తేలిగ్గా పోవు అంది. ఇదంతా చూస్తున్న శ్రీకాంత్ గభాలన లేచాడు. నేను అక్కడ కూర్చుంటాను, ఆయనను పడుకోమనండి అంటూ ఎదురు సీటు మీద కూర్చున్నాడు. ఆ యువజంట జరిగి చోటిచ్చారు శ్రీకాంత్కి. ఆవిడ అతని వంక కృతజ్ఞతగా చూసి భర్తని లేపి నిల్చోబెట్టి బెర్త్ వాల్చి పక్కపరిచింది. పడుకుని అమ్మా నాయనా అంటూనే నిద్రపోయాడు ఆయన. ఆవిడ ఆయన కాళ్ళ వైపు కూర్చుంది. భర్తలా ములగడం లేదు కానీ ఆవిడ మొహంలోనూ అలసట, నీరసం కనిపిస్తున్నాయి. ఇద్దరూ పెద్దవాళ్ళు, అనారోగ్యంతో మనిషి సాయం లేకుండా, సరైన రిజర్వేషన్ కూడా లేకుండా ప్రయాణం ఎందుకు పెట్టుకున్నారండి? నిదానంగా అన్నీ ఏర్పాట్లు చేసుకుని వెళ్ళొచ్చుగా అని అడిగాడు శ్రీకాంత్. పాపం ఎంతకాలంగా ఆ బాధంతా కడుపులోనే దాచుకుని కుమిలిపోతోందో అప్పుడు బయటపడింది. ఏం చెప్పమంటావు నాయనా, ఇదంతా మా కర్మ. ఏనాడు ఏ పాపం చేసుకున్నామో ఇప్పుడు అనుభవిస్తున్నాం అంటూ చీర కొంగులో మొహం దాచుకుని ఏడ్చింది. ఎదురుగా ఉన్న ముగ్గురు మొహమొహాలు చూసుకున్నారు. మనసు తేలిక పడేలా ఏడ్చి కళ్ళు తుడుచుకుంది. కాసిని మంచినీళ్ళు తాగింది. చెప్పడం మొదలుపెట్టింది. ఈయన రైల్వేలో సూపర్వైజర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. మాకు ఇద్దరు కొడుకులు, సూర్యం చంద్రం. ఇద్దరూ మంచి చదువులే చదివారు, మంచి ఉద్యోగాల్లోనే చేరారు. ఇంకా ఏడాది తరువాత ఈయన రిటైర్ అవుతారనగా పెద్దవాడి పెళ్లి చేశాం. పెళ్ళైన ఏడాదికి ఇల్లు కట్టే ప్రయత్నాలు మొదలుపెట్టాడు సూర్యం. సగం వాడు పెట్టాడు. రిటైర్మెంట్ సమయంలో వచ్చిన డబ్బుల్లోంచి సగం మేము ఇచ్చాం. వాడు గవర్నమెంట్ లోన్ తీసుకున్నాడు కాబట్టి ఇల్లు వాడి పేరు మీదనే ఉంది. నాన్న, అమ్మ, తమ్ముడు, నేను అందరికీ సరిపోవాలిగా ఇల్లు అని పెద్దగానే కట్టాడు. అప్పట్లో కొందరు శ్రేయోభిలాషులు రెండు వాటాలుగా కట్టి మీరు వాటా ఉంచుకోండి, లేదా ఇంటి మీద మీకు సమాన హక్కులు ఉన్నట్టు ఓ కాగితం మీద రాసుకోండి అని సలహా చెప్పారు. ఆ సలహా మాకు నచ్చలేదు. తండ్రి బిడ్డల మధ్య వాటాలెందుకు, రాతకోతలు ఎందుకు అనుకున్నాం. మరో రెండేళ్లకి చంద్రం పెళ్ళయింది. మీ నాన్నగారు మీ అన్నయ్యకి ఇల్లు కట్టుకునేందుకు డబ్బు ఇచ్చారు కదా, మనకు ఇస్తే మనం కూడా కట్టుకుందాం అని పోరు మొదలుపెట్టింది రెండో కోడలు. మాకేం చెప్పాలో తోచలేదు. అప్పట్లో ఆ ఇల్లు పెద్దవాడిదని అనుకోలేదు మేము. అందరికీ కలిపి స్వంత ఇల్లు ఉంటుందనే అనుకున్నాము. కాలగతిన ఆ ఇల్లు పెద్దవాడి సొంతంగా మారిపోతుందని ఊహించలేదు. అదీగాక మాకు కొడుకులిద్దరికీ చెరో ఇల్లు కట్టించే స్తోమత లేదు. ఉమ్మడి అనుకున్న ఇంటి కారణంగా అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. చంద్రానికి ఢిల్లీలో వేరే కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఫోన్లే, దూరం అయినా ఇంటి కోసం పోట్లాడుకునే గొడవ ఉండదు అనుకున్నాం మేము. కానీ మా అంచనా తప్పింది. ఢిల్లీలో ఇల్లు కొనుక్కుంటాను, అప్పుడు అన్నయ్యకి డబ్బు ఇచ్చారు కదా, ఇప్పుడు మరి నాకు ఇవ్వండి అని గొడవ చేశాడు. అప్పుడంటే రిటైర్మెంట్ సొమ్ము వచ్చింది, ఇచ్చాం. ఇప్పుడు మా దగ్గర డబ్బు ఎక్కడిదిరా అంటే కోపం. వాడలా అంటున్నాడు, అప్పుడు మేము నీకు సాయం చేశాం కదా, మరి ఇప్పుడు నువ్వు తమ్ముడికి సాయం చేయరా అంటే తాడెత్తున లేచాడు సూర్యం. మీరు నాకు అప్పుగా ఇచ్చారా తీర్చడానికి అని మండిపడ్డాడు. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం. మాకు ఇద్దరూ సమానమే. ఇద్దరూ మా కడుపున పుట్టిన బిడ్డలే. ఎలాగూ ఆడపిల్లలు లేరు కదా అని నా బంగారం 12 తులాలు చంద్రానికి ఇచ్చేశాం. మా దగ్గర ఉన్నది ఇదే, అమ్ముకుని డబ్బు వాడుకో అన్నాం. మరి అమ్ముకున్నాడో లేదో కానీ వాడిల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు వాడి పేరు మీదే కొనుక్కున్నాడు. ఇద్దరు కొడుకులు ఇల్లు అమర్చుకున్నారు. ఇద్దరికీ మాకు చేతనైనంత సాయం చేశాం. కానీ వాళ్ళ ఇళ్లల్లో మాకు వాటా లేదు. ఇద్దరి దగ్గర ఉండొచ్చు, అది కూడా ఏ విధంగా ఉండాలో వాళ్ళే నిర్ణయించేశారు. వాడి దగ్గర 4 నెలలు, వీడి దగ్గర 4 నెలలు ఉండాలి. ఎన్నో సంవత్సరాలు అలాగే తిరిగాం. ఇక ఇప్పుడు ఓపిక తగ్గిపోతోంది. ఈయన ఆరోగ్యం బాగా పాడైపోయింది. ఎక్కడో ఒక దగ్గర పడుందామని మా కోరిక. హైదరాబాద్లో ఉండాలని ఆయన ఆశ. కానీ సూర్యం ఒప్పుకోడు. 4 నెలలు దాటాక ఒక్కరోజు కూడా అదనంగా ఉండనివ్వడు. తీసుకొచ్చి రైల్లో పడేస్తాడు. ఈసారి అంతే అయింది. ఢిల్లీలో చలికి తట్టుకోలేనురా అంటారు ఈయన. వీల్లేదు, వెళ్లాల్సిందే. ఏ నన్నొక్కడనే కన్నారా ఇప్పుడు చలి అంటారు? ఆ తర్వాత ఢిల్లీ ఎండలకి తట్టుకోలేమంటారు అని పీకల మీద కూర్చుని పాస్ తీయించి రిజర్వేషన్ చేయించేశాడు. ఇంకొన్నాళ్ళు ఉంటాం అన్నామని కోపంతో స్టేషన్కి కూడా రాలేదు. ఎవరో మనిషిని తోడిచ్చి పంపించాడు. అతను రైల్లో పారేసి వెళ్ళిపోయాడు. రైలెక్కగానే ఈయనకి ఆయాసం వచ్చింది. చూశారుగా ఎంత హడావుడైందో. మా వల్ల అందరికీ ఇబ్బంది, మొహమాటంగా ఉంటుంది. కానీ ఏం చెయ్యను, వయసు మీద పడుతోంది, శక్తి ఉడికిపోతోంది. దానికి తోడు మనశ్శాంతి కూడా కరువైపోతోంది. ఇప్పటికీ మా పెన్షన్ మాకు వస్తుంది, మందులు రైల్వే వాళ్ళే ఇస్తారు. మా ఖర్చులకి ఉంచుకుని మిగిలింది పిల్లలకి ఇస్తాం. ఏదో మాకు చేతనైన సాయం కూడా చేస్తాం. ఇప్పుడంటే ఈయనకి చేత కావడం లేదు, కానీ ఓపిక ఉన్నన్నాళ్ళు బోలెడెంత పనిచేసేవారు. నేను ఇప్పటికీ ఊరికే కూర్చోను. మా వల్ల వాళ్ళకేం భారం కాదు, అయినా మా ఉనికి భరించలేకపోతున్నారు. ఏం చెయ్యం, ఏమిటో, ఎన్నాళ్ళు ఇలా గడపాలో అంటూ దుఃఖపడింది. వింటున్న ముగ్గురి మనసులు చెలించిపోయాయి. పూర్వం లేవు కానీ ఇప్పుడు బోలెడన్ని వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండొచ్చుగా అన్నాడు శ్రీకాంత్. మాకు పెన్షన్ 12,000 వస్తుంది బాబు. కాస్త అనువైన వృద్ధాశ్రమంలో ఉండాలన్నా ముందు కొంత డిపాజిట్గా కట్టాలి. అది మా దగ్గర లేదు. నెలకి ఇంత అని కట్టాలంటే కట్టగలం. అప్పుడు కూడా బొటాబొటీగా సరిపోతుంది. అదీగాక మేము అలా వృద్ధాశ్రమంలో ఉండడం మా సూర్య చంద్రులకి ఇష్టం లేదు. వాళ్ళని ఎదిరించి వెళ్ళి తీరా వెళ్ళాక అక్కడ జబ్బు పడితే ఎవరు దిక్కు మాకు? అందుకే ధైర్యం చేయలేకపోతున్నాం అంది. నిజమే మరి, ఎందులో ఉండే సమస్యలు అందులో ఉంటాయి అనుకున్నారు ఆ ముగ్గురు. ఆవిడ గురించి తెలిసాక అదివరకటి విసుకు చిరాకు మాయమై జాలి కలిగింది. ఆ జాలితోనే మిగిలిన ప్రయాణమంతా వారికి చేతనైన సాయం చేశారు, ఆదరంగా చూసుకున్నారు. తెల్లవారింది. ఆ వృద్ధ దంపతులు ఫరీదాబాద్ స్టేషన్లో దిగాలి. రైలు రైట్ టైమేనా బాబు అని అడిగింది శాంతమ్మ. రైట్ టైమే అన్నాడు శ్రీకాంత్. మా అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాలి. మీ సెల్ ఫోన్ ఇస్తారా? మొహమాట పడుతూనే అడిగింది. అయ్యో, దానికేం భాగ్యం, మీ అబ్బాయి నెంబర్ చెప్పండి అన్నాడు శ్రీకాంత్. పర్సులోంచి ఓ కాగితం తీసి ఇచ్చింది. ఆ నెంబర్కి కనెక్ట్ చేశాడు. ఇదిగో రింగ్ అవుతోంది అంటూ సెల్ అందించాడు. అవతల నుంచి ఆ కొడుకు ఎంత ఆదరంగా మాట్లాడాడో ఆవిడ మొహం చూస్తుంటేనే తెలిసిపోతోంది. ఏమన్నాడు? స్టేషన్కి వస్తానన్నాడా? ఆత్రంగా అడిగాడు ఆయన. వాడికి ఆఫీస్లో మీటింగ్లు ఉన్నాయట, రావడానికి ప్రయత్నిస్తానన్నాడు. ఒకవేళ రాలేకపోతే మనల్నే టాక్సీలో వచ్చేయమన్నాడు అంది దీనంగా. కంగారు పడ్డాడు ఆయన. మనం ఒంటరిగా వెళ్ళగలమా? నాన్నగారికి ఒంట్లో బాగోలేదు, సామానుతో నేను అవస్థ పడలేను నువ్వు రావాల్సిందే అని ఖచ్చితంగా చెప్పలేకపోయావా అన్నాడు. మిరపకాయ తిన్న కాకిల ధుమధుమలాడుతున్నాడు. ఆఫీసు పనులతో పీకల దాకా మునిగి ఉన్నాను. మరో 10 రోజులు ఆగి బయలుదేరమన్నాను. మీరు వింటేగా, ఏదో కొంపలంటుకుపోతున్నట్టు రైలు ఎక్కేశారు అని విసుక్కుంటుంటే, ఇంకేం చెప్పను, పోనీ మళ్ళీ ఫోన్ చేసి మీరు చెప్పండి అంది. నువ్వు చెప్తే వినని వాడు నేను చెప్తే వింటాడా? పోనీ మీ మేనల్లుడు మనోహర్కి ఫోన్ చేస్తావా? అతను వస్తాడేమో అన్నట్టు మీ తమ్ముడు వియ్యంకుడు ఈ ఊళ్ళోనే ఉంటున్నాడుగా, ఆయనకి ఫోన్ చేస్తే ఆయన వస్తాడేమో అని కంగారు పడిపోతున్నాడు ఆయన. ఏమిటండి మీరు మీ చాదస్తమోను, ఇప్పటికిప్పుడు ఫోన్ చేస్తే ఈ మహాపట్టణంలో పనులు మానుకొని ఎవరొస్తారు అంది విసుగ్గా. మరైతే ఏం చేద్దాం? ఆయన గొంతులో వణుకు, మొహల్లో భయం. చూద్దాంలేండి, విసుక్కున్న చంద్రం వస్తాడేమో. అంతగా రాలేకపోతే టాక్సీలో వెళ్దాం. హైదరాబాద్ నుంచి ఇక్కడి దాకా వచ్చిన వాళ్ళం, స్టేషన్ నుంచి ఇంటికి చేరలేకపోతామా అందావిడ మొండి ధైర్యంతో. ఫరీదాబాద్ స్టేషను దగ్గర పడింది. సామాను తీయబోతుంటే వారించాడో శ్రీకాంత్. మీరుండండి అని తనే వాళ్ళ తాలూకు 4 సాల్తీలు తీసి తలుపు దగ్గరికి చేరేశాడు. ఆయన్ను పట్టుకుని తీసుకెళ్ళాడు. స్టేషన్ వచ్చింది. గుమ్మం దగ్గరే నిలబడింది ఆవిడ. చంద్రం కనిపించాడా శాంత అని అడుగుతున్నాడు ఆయన. లేదు, మరి దారిలో ఉన్నాడేమో అందావిడ. రైలు ఆగింది. సామాన్లని వీళ్ళని దించి అక్కడే ఉన్న బెంచీ మీద కూర్చోబెట్టాడు శ్రీకాంత్. అంత సాయం చేసిన అతనికి థ్యాంక్స్ చెప్పాలనే ధ్యాస కూడా లేదు వాళ్ళకి. స్టేషన్లో ఉన్న జనంలో తమ కొడుకు ఎక్కడైనా కనిపిస్తాడేమో అని ఆశగా వెతుక్కుంటున్నారు. వెళ్ళొస్తానండి, జాగ్రత్త అని చెప్పాడు శ్రీకాంత్. తలాడించింది ఆవిడ. అతను రైలెక్కాడు. రైలు కదిలింది. తలుపు దగ్గరే నిలబడి వాళ్ళు కనుమరుగయ్యేదాకా చూస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఇంకా ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎక్కడా వెలుగు కనిపించలేదు వారి వదనాల్లో. లోపలికి వచ్చి సీటు మీద కూర్చున్నాడు. అతని మనసు భారమైపోయింది. నేను మాత్రం మా అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి అనుకున్నాడు. అతనిలో కలిగిన ఆ భావన శాశ్వతంగా నిలిచిపోతే అతని తల్లి తండ్రుల అదృష్టం. వాళ్ళ జీవితాలు నిశ్చింతగా వెళ్ళమారిపోతాయి. అలా కాకుండా పెళ్ళై తన సంసారం ఏర్పడ్డాక అమ్మా నాన్న గుండెల మీద బండగా అనిపిస్తే భవిష్యత్తులో మరో వృద్ధ దంపతులు భారంగా రోజులు లెక్క పెట్టుకుంటూ బతుకు ఈడుస్తారు. ఇదండి కథ. ఎంత బాగుందో కదండి. ఈ కథ స్వాతి వారపత్రిక మార్చి 2014 కథల పోటీలో బహుమతి పొందిందండి. ఈ కథలో శ్రీకాంత్ ఆ వృద్ధ దంపతుల పరిస్థితిని, వారి ప్రయాణంలో అవస్థలు చూసి తను తన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి అనుకోవడం చాలా బాగుంది. ధనం మూలం ఇదం జగత్తు అంటారు. అలాగే రూపాయి కోసం అన్నదమ్ములు కూడా విడిపోతారు అని అంటారు. ఈ ప్రపంచంలో ధనం ఎంత అవసరమో, ఎంత మంచిని సదుపాయాలను అమర్చి పెడుతుందో దానికంటే ఎక్కువ చెడు కూడా చేస్తుంది. అందుకే ధనం అనేది ఒక నెససరీ ఈవిల్. దానికి ఎంత విలువనివ్వాలో అంతే ఇవ్వాలి. మన పరివర్తన మనలో ఉన్న నైతిక విలువలను తెలుపుతుంది. మంచి వాల్యూ సిస్టమ్ మనలో మనం పెంచుకున్న రోజు ధనం మూలాన మనం తప్పుదారులు పట్టకుండా మనని మనం చూసుకోగలం. ఒక చిన్న విరామం తీసుకుని మరొక కథ విందామండి. ఒక చిన్న విరామం.
కస్తూరి రంగ రంగ చిన్నారి కావేటి రంగ రంగ బంగారు ముద్దు కొండ బజ్జోరని కడుపు తల్లగుండ కస్తూరి రంగ రంగ నీ ఇల్లు నేల గట్ట బాబు నీ నోట బెల్లము గొట్ట నీ ఇంట సిరులు గుట్ట చీమలై చుట్టాలు చుట్టుముట్ట కస్తూరి రంగ రంగ చిన్నారి కావేటి రంగ రంగ బంగారు ముద్దు కొండ బజ్జోరని కడుపు తల్లగుండ చుడులై. రామయ్య వంటి తండ్రి అత్తముగా సీతమ్మ వంటి తల్లి లక్ష్మణుడ నేనుండగా
ఒరే చిట్టి తండ్రి ఇటు చూడరా
లక్ష్మణుడ నేనుండగా నా తండ్రి నీకింక లోకేమిరా కస్తూరి రంగ రంగ చిన్నారి కావేటి రంగ రంగ బంగారు ముద్దు కొండ బజ్జోరని కడుపు తల్లగుండ నీ కడుపు తల్లగుండ నీ కడుపు తల్లగుండ.
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనం రెండవ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు చల్లని దీవెన. ఆ సీజన్లో అదే ఆఖరి ముహూర్తం. మళ్ళీ 3 నెలల దాకా ముహూర్తాలు లేవట. అందుకే వేల సంఖ్యలో జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు. ఓ మోస్తరుగా ఉన్న కళ్యాణ మండపంలో అపర్ణ శంకర్ల పెళ్ళి జరుగుతోంది. హాల్లో ఉన్న బంధుమిత్రులు గుసగుసలాడుకుంటున్నారు. ఏమిటే
పెళ్ళి ఇంత హడావిడిగా చేసేస్తున్నారు?
అవును, 10 రోజులు క్రిందట నిశ్చయం చేసుకున్నారట. ఎంగేజ్మెంటు వగేరాలేమీ లేవు, ఏకంగా పెళ్ళే. పిలుపులు కూడా ఫోన్ల ద్వారాని, శుభలేఖలు వేయించే వ్యవధి కూడా లేదట. ఏమిటి, ప్రేమ వివాహమా? ప్రేమ వివాహం కాదు కానీ పెళ్ళి కూతురు ఇతన్నే చేసుకుంటానని పట్టుపట్టిందట. ఏమిటోనమ్మా, ఈ రోజుల్లో పెళ్ళిళ్ళన్నీ చిత్ర విచిత్రంగా జరుగుతున్నాయి. మొన్న మధ్య మా ఫ్రెండ్ కొడుకు ఓ డచ్ దేశం పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ పిల్లతో పెళ్లి చేయకపోతే గంగలో దూకుతానన్నాడట. తీరా పెళ్ళి అయిన 3 నెలలు కూడా తిరగలేదు, విడాకులు. అదేం వింత, ఈ రోజుల్లో అదిగో పెళ్ళి ఇదిగో విడాకులు అనడం మామూలైపోయిందిగా. ఇంజనీరింగ్ చదివిన అమ్మాయికి డిగ్రీ పూర్తి చెయ్యని అబ్బాయితో ఆదరాబాదరాగా జరుగుతున్న ఈ పెళ్ళి అందరికీ చర్చనీయాంశమే అయింది. పెళ్ళి కూతురు మండపం మీదకొచ్చింది. ముహూర్తం అయింది. తెర తీశారు. పెళ్ళి కొడుకు లేచి వచ్చి పెళ్ళి కూతురి పక్కన కూర్చున్నాడు. పక్కకి వంగి మన ప్రయాణం మొదలైంది. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నాడు అపర్ణ చెవిలో. చిన్నగా నవ్వింది అపర్ణ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ అంది అతనికి మాత్రమే వినిపించేలా. శాస్త్రోక్తంగా జరిగిపోతోంది పెళ్ళి. అమ్మా, మంగళసూత్రాలకు భక్తితో పూజ చేసుకోండి. అనుకూల దాంపత్యం కోసం ఆ మంగళగౌరిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి అంటూ చెప్తున్నాడు పురోహితుడు. ఇప్పుడేం, బుద్ధి తెలిసినప్పటి నుంచి ప్రార్థిస్తూనే ఉన్నాను అనుకుంది అపర్ణ. భక్తితో చేసిన ప్రార్థనలు ఎప్పుడు వృధా కావు. అందుకే దేవుడు వరం ఇచ్చాడు. లేకపోతే ఇంత హఠాత్తుగా ఈ పెళ్ళి జరగటం సంభవమా అనుకుంది భర్తని ఊరకంట చూస్తూ. ఆవేళ్టికి సరిగ్గా నెల రోజుల ముందు మొదటిసారి శంకర్ని చూసింది అపర్ణ. క్లాస్మేట్ మేఘన పెళ్ళిలో. వరుడు కూడా వీళ్ళ క్లాస్మేటే. ఫ్రెండ్స్ అంతా పొలోమని వెళ్ళారు పెళ్ళికి. ఆడపెళ్ళి వారి వైపు వారికి ఒక యువకుడు అందరిలోకి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాడు. అన్ని పనులు తన నెత్తునే వేసుకుని చేస్తున్నాడు. 10 మందికి సమాధానాలు చెప్తున్నాడు. మొహం మీద విసుగు ఏమాత్రం లేదు. చిరునవ్వుతోనే అన్నీ సమర్థిస్తున్నాడు. అతని పట్ల కుతూహలం కలిగింది అపర్ణకి. అతని వివరాలు అడిగి తెలుసుకుంది. మేఘల పిన్ని కొడుకు శంకర్ వాళ్ళ ఊర్లో వ్యవసాయం చేస్తున్నాడు. అక్కడున్న 2 పూటలు అతన్నే శ్రద్ధగా గమనించింది. ఇంటికి వచ్చిన తర్వాత ఓ రోజంతా బుర్ర వేడెక్కిపోయేలా ఆలోచించింది. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి మేఘనకి ఫోన్ చేసింది. తన మనసులోని మాట చెప్పింది. తెల్లబోయింది మేఘన. నీకేమైనా మతిపోయిందా? తలాతోకా లేని ఆలోచన ఇది. అన్నయ్య డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. పల్లెటూరులో ఉంటాడు. ఆ ఊరు వదిలి ఇంకో చోటికి వెళ్ళే ప్రసక్తే లేదు. నువ్వేమో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్వి అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే వారించింది అపర్ణ. ఆ వివరాలన్నీ నాకు తెలుసు. అన్నింటికీ ఇష్టపడే నీతో మాట్లాడుతున్నాను అంది. నువ్వు ఇష్టపడ్డా అన్నయ్య ఒప్పుకోడు. వాడి గురించి నాకు బాగా తెలుసు అంది మేఘన. నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడు, వద్దంటే బలవంత పెట్టనులే అంది అపర్ణ. మర్నాడు పొద్దున్నే ఫోన్ చేసింది మేఘన. సారీ అపర్ణ, అన్నయ్య వద్దన్నాడు. నేను ముందే చెప్పాగా నీకు మరో ఆఫర్. మన క్లాస్మేట్ జైకి ఎంఎస్ సీటు వచ్చిందట. తనకి నువ్వంటే ఇష్టంట. నన్ను అడగమన్నాడు. నువ్వు సరేనంటే పెళ్ళి చేసుకుని మాలాగే మీరు కూడా స్టేట్స్కి వెళ్ళొచ్చు అంది. అపర్ణ ఏం మాట్లాడలేదు. నీకు శ్రమ ఇచ్చాను అనవసరంగా అంది. పర్వాలేదులే, ఇందులో శ్రమ ఏముంది? అన్నయ్య గురించి మర్చిపోయి జయ గురించి ఆలోచించు అంది మేఘన. మర్చిపోవాలనే ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు అపర్ణకి. ఏదో అలజడి. తట్టుకోలేక మళ్ళీ మేఘనకి ఫోన్ చేసింది. మీ అన్నయ్యకి అభ్యంతరం లేకపోతే ఒక్కసారి నాతో మాట్లాడమని చెప్తావా అంది అపర్ణ. మేఘనకి చిరాకు వేసింది. నీకు పిచ్చెక్కిందే, వద్దు పొమ్మంటే వెంటబడతారా ఎవరైనా అని చివాట్లు పెట్టింది. ఇదే ఆఖరి ప్రయత్నం, నువ్వు చెప్పి చూడు. అతను వీల్లేదంటే ఇక ఈ విషయం మర్చిపోదాం. నువ్వు మాత్రం మొక్కుబడిగా కాకుండా సిన్సియర్గా ప్రయత్నించు అంది. స్నేహధర్మంతో నిజాయితీగా ప్రయత్నించింది మేఘన. అపర్ణ చాలా మంచిది, చాలా తెలివిగలది. మరి తన మనసులో ఏముందో ఒకసారి మాట్లాడి చూస్తే మర్యాదగా ఉంటుంది. నీకు ఇష్టం లేకపోయినా నీ మెడలు విరిచి ఎవరూ పెళ్లి చేయరు కదరా అని అన్నయ్యకి నచ్చజెప్పి ఒప్పించింది. చెల్లి మాట కాదనలేక అసలు ఆ అమ్మాయి ఎవరో చూడాలనే కుతూహలంతో సరే అన్నాడు శంకర్. ఇద్దరూ మేఘన ఇంట్లో కలుసుకున్నారు. ఒకరికొకరిని పరిచయం చేసి ఓ 5 నిమిషాలు కబుర్లు చెప్పి, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేనిప్పుడే వస్తా అని జారుకుంది మేఘన. వాళ్ళిద్దరూ మిగిలిపోయారు. అతనేమైనా మాట్లాడతాడేమోనని చూసింది అపర్ణ. అతను మౌనంగానే ఉండేసరికి తనే మాట కలిపింది. మీకు నా ప్రపోజల్ నచ్చలేదట కదా, కారణం ఏమిటో తెలుసుకోవచ్చా అని అడిగింది. నేను వద్దనడానికి 125,000 కారణాలున్నాయి. మీరు కోరి నన్ను పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నారో చెప్పండి ముందు అన్నాడు. ఏం, నా కోరిక మీకు అసహజంగా అనిపించిందా అంది. కాదా మరి, సిటీలో పుట్టి పెరిగి ఇంజనీరింగ్ పాస్ అయిన మీరు మీకంటే పెద్ద చదువు చదివి ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం సహజం. నేను చూడబోతే పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటున్న వాడిని. మీకు నాకు పెళ్ళేమిటి? అసహనం తొంగి చూసింది అతని మాటల్లో. మీ అనుమానం నిజమే, మీతో వివరంగా చెప్పాలనే మీతో మాట్లాడతానని మేఘనకి చెప్పాను, మీరు సరే అని ఇలా వచ్చారు. అందుకు ముందుగా థ్యాంక్స్. ఇక మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానో చెప్తాను వినండి అంది అపర్ణ. ప్రతి మనిషి జీవితంలోనూ మరో వ్యక్తి ప్రభావం తీవ్రంగా ఉంటుందనే విషయం మీకు తెలుసుగా. రోల్ మోడల్ అంటాం వాళ్ళని. నా జీవితంలో నాకు రోల్ మోడల్ మా బామ్మ. ఆవిడకు 4 పిల్లలు, 8 మంది మనవలు, మనవరాళ్ళు. నేను పెద్ద మనవరాల్ని. ఆవిడకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. నేనంటే పంచప్రాణాలును. పండగలకి సెలవులకి బామ్మ దగ్గరికి వెళ్ళడం నాకు అలవాటు. చిన్నవాళ్ళం, ఎవరైనా పెద్దవాళ్లకు నమస్కారం చేస్తే ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తి రస్తు అని దీవిస్తారు కదా. బామ్మ అందుకు భిన్నంగా అనుకూల దాంపత్య సిద్ధి రస్తు అని దీవించేది. మా అమ్మేమో ఏమిటా దీవెన, ఏ డాక్టరో ఇంజనీరో అవ్వమని దీవించకూడదా అని సణిగేది. అవుతుందిలే డాక్టరో యాక్టరో, వాటన్నింటికన్నా అనుకూల దాంపత్యం ముఖ్యం. అది లేకపోతే అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే అని కొట్టిపారేసేది బామ్మ. నేనింకాస్త పెద్దయ్యాక ఏమిటే ఒంటి నిండా భల్లూకంలాగా ఆ జుట్టు, ఇలాగే ఉంటే రేపు నీ మొగుడు పారిపోతాడు అని నలుగు పెట్టి నూగులా కాళ్ళ మీద చేతుల మీద జుట్టంతా రాలగొట్టేది. మా కోసం ప్రత్యేకంగా తల నూనె తయారు చేసి రాసేది. జుట్టు బారుగా పెరిగితే చూసి మురిసిపోయేది. ఆడపిల్లకి జుట్టే అందం, రేపు నీ మొగుడిని ఈ జడతో కట్టి పడేయచ్చు అనేది. చిన్నపిల్లతో ఏమిటండి ఆ ముదురు మాటలు అని అమ్మ విసుక్కుంటే, ఓయబ్బో నాకా మాత్రం తెలీదా, నేర్చుకోవలసిన మంచి విషయాలు ఇంట్లో నేర్పకుండా కట్టడి చేస్తే బయటికి వెళ్ళి నేర్చుకోకూడనివన్నీ నేర్చుకుంటారు అని సమాధానం చెప్పేది బామ్మ. నాకు 14 సంవత్సరాలు వచ్చాక అనుకూల దాంపత్యం అంటే ఏమిటి బామ్మ అని అడిగితే బోలెడు విషయాలు చెప్పేది. మనసా వాచా మరో వ్యక్తికి అంకితం కావడమే పెళ్ళి. 2 శరీరాలు ఒకే ఆత్మగా జీవించడమే అనుకూల దాంపత్యం. ఎటువంటి అరమరికలు లేకుండా సంతోషంగా అన్యోన్యంగా భార్యాభర్తలు జీవనం సాగిస్తే అంతకు మించిన స్వర్గం ఎక్కడా ఉండదనేది. నీది అనుకూల దాంపత్యమేనా బామ్మ అని అడిగాను ఒకసారి. నా బుగ్గలు పుణికింది. అవునే తల్లి, అందుకేగా ఈ అదృష్టం నా బిడ్డలకి దక్కాలని ఆరాటపడేది అంది. అప్పటి నుంచి బామ్మని తాతయ్యని గమనించి చూశాను. తాతయ్య ఆ ఊళ్ళోనే తాలూకా ఆఫీసులో పనిచేసేవారు, స్వంత ఇల్లు. ఆ దంపతులు ఎంతో ఆనందంగా జీవించేవారు. వారిద్దరి అనుబంధం, స్నేహం వర్ణనాతీతం. పొద్దున్న పూట కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకునేవాళ్ళు. తాతయ్య ఆఫీసుకు వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు భోంచేస్తూ బోలెడన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. సాయంత్రం ఆయన ఇంటికి రాగానే ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్నట్లు మనసారా మాట్లాడుకునేవాళ్ళు. ఒకరిని వదిలి ఇంకొకరు ఉండేవాళ్ళు కాదు. ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్లాల్సిందే. వాళ్ళని చూసి ఏమిటో ఈ విడ్డూరం. ఇన్నేళ్ళు వచ్చినా కొత్త జంటలా అంటిపెట్టుకునే ఉంటారు అని కోడళ్ళు బుగ్గలు నొక్కుకుంటూ ఉంటే, అయ్యో ఇప్పుడేం చూశారు, వయసులో ఉండగా నిత్యము శోభనమే అన్నట్టు ఉండేవాళ్ళు అనేవారు బామ్మ తోటివాళ్ళు. అన్యోన్యంగా ఉన్నారు కదా అని ఇతరులను దూరంగా పెట్టేవాళ్ళ అంటే అది కాదు, తగని బంధుప్రీతి. పెద్దలను గౌరవించేవాళ్ళు, పిల్లల పట్ల ప్రేమ అనురాగం చూపించేవాళ్ళు. బామ్మ దాంపత్య జీవితం ఒక దృశ్యకావ్యంలా నా మనసులో నిలిచిపోయింది. నాకు యుక్త వయసు వచ్చిన తర్వాత సహజంగా పెళ్లి వైపు మళ్ళింది నా మనసు. ఎన్నో ఊహలు, ఏవేవో ఆశలు. కానీ ప్రస్తుతం నా చుట్టూ ఉన్న వ్యక్తులను, వారి మనస్తత్వాలను, వారి జీవితాలను చూస్తుంటే నా ఆశలు ఆవరైపోతాయేమో అని భయం వేసేది. చదువు పూర్తి కాగానే ఎవరూ పెళ్లి వైపు మొగ్గు చూపడం లేదు. జీవితంలో బాగా స్థిరపడాలి, ఆ తర్వాతనే పెళ్ళి అని వాయిదాలు వేస్తున్నారు. సెటిల్ అవ్వటం అంటే డబ్బు సంపాదన, ఇంట్లో అన్నీ అమర్చుకోవడం. అన్నీ అమర్చుకుని పెళ్లి చేసుకుని నిశ్చింతగా ఉంటున్నారా అంటే అది లేదు. ఇంకా ఎదగాలి, ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా పోగేయాలి, ఇంకాస్త పెద్ద కారు కొనాలి, 90 ఇంచుల టీవీ, డబల్ డోర్ ఫ్రిడ్జ్, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్, ఇంకా ఖరీదైన ఫర్నిచర్ కొనాలి, ఉండటానికి ఇల్లుంది సరే, టాక్స్ సేవింగ్ కోసం లోన్ తీసుకుని ఇంకో ఇల్లు కొని అద్దెకివ్వాలి. ఎంతసేపు ఇదే ఆరాటం, ఇదే గొడవ. డబ్బు సంపాదన కోసం భార్యాభర్తలు చెరువుచోట ఉండాల్సి వచ్చినా వెనకాడడం లేదు. ఆడంబరాల కోసం పడే ఆరాటంలో వందో వంతు కూడా దాంపత్యం మీద ఉండడం లేదు. ఏదో మొక్కుబొడిగా సాగిపోతోంది సంసారం. పగలంతా ఆఫీసులో సతమతమయ్యి ఇంటికొచ్చిన దంపతులు చెరో ల్యాప్టాప్ పట్టుకుని వ్యవహారాలు చక్కదిద్దుకుంటున్నారే గానీ పట్టుమని 10 నిమిషాలు మాట్లాడుకోవడం లేదు. యాంత్రికం, జీవితము యాంత్రికమే, దాంపత్యము యాంత్రికమే. ఇదంతా చూస్తుంటే నాకు డిప్రెషన్ వచ్చేసింది. రేపు నా గతి ఇంతే కాబోలురా దేవుడా అనిపించేది. మొన్న మేఘల పెళ్లిలో మిమ్మల్ని చూశాను, అందరికన్నా భిన్నంగా కనిపించారు. కుతూహలంతో మీ గురించి వివరాలు తెలుసుకున్నాను. ఆడంబరాలు లేకపోయినా దేనికి లోటు లేదుట మీకు. మీ అమ్మ నాన్నగారి మీద మీరు చూపించే శ్రద్ధ చూశాను. తల్లిదండ్రులని గౌరవించేవాడు భార్యని ప్రేమిస్తాడని బామ్మ చెప్పిన మాట గుర్తు వచ్చింది. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే యాంత్రికమైన జీవితం కాకుండా నేను కోరుకునే అందమైన జీవితం దక్కుతుందేమో అని ఆశ కలిగింది. అందుకే ఈ ప్రయత్నం. ఇదే నేను చెప్పాలనుకున్నాను, చెప్పేశాను, ఇక మీ ఇష్టం అంటూ తన మనసులో ఉన్న విషయం వివరంగా చెప్పేసింది అపర్ణ. శంకర్ పరిస్థితి వర్ణనాతీతం. 25 ఏళ్ల యువకుడు అతను. చదువు పట్ల అంతగా ఆసక్తి లేకపోవడంతో డిగ్రీ సగంలోనే మానేసి స్వంత భూమిలో వ్యవసాయం మొదలుపెట్టాడు. మొదట్లో చేదు అనుభవాలు ఎదురైనా తర్వాత పూల తోటలు సాగు చేస్తూ బాగానే స్థిరపడ్డాడు. ఇక పెళ్ళి చేద్దాం అనుకున్నారు తల్లిదండ్రులు. అతనికి పెళ్ళంటే ఇష్టమే, కానీ పెళ్ళి మాట చెప్తేనే గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఈ రోజుల్లో ఆడపిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఏ పెళ్ళి కొడుకు ఓ పట్టాన నచ్చడం లేదు వాళ్ళకి. మరి తనకి అన్నీ మైనస్ పాయింట్లే. చదువు లేదు, ఉద్యోగం లేదు, పల్లెటూళ్ళలో నివాసం, ఉమ్మడి కుటుంబం. తనని ఏ అమ్మాయి పెళ్ళి చేసుకుంటుంది? ఒకవేళ చేసుకున్నా ఏ పెళ్ళి ఎంతకాలం నిలబడుతుంది? ఇలా అన్నీ ప్రశ్నలే. అమ్మా నాన్న చూస్తూనే ఉన్నారు. ఏ ఒక్క సంబంధము సోదిలోకి కూడా రాలేదు. మేఘన పెళ్ళి, ఆ వెంటనే ఈ సందేశం. ముందు వద్దు బాబోయ్, ఎడ్ల బండికి రైలు బండిని తగిలించినట్టు ఉంటుంది ఈ వ్యవహారం అనిపించింది. వద్దు పొమ్మన్నాడు. మరొక మారు ఎవరో ఈ అమ్మాయి అని కుతూహలం కలిగింది. అందుకే వచ్చాడు. ఇప్పుడు అంతా తేట తెల్లమైపోయింది. నీ చదువు, నీ ఉద్యోగం, నీ సంపాదన ముఖ్యం కాదు, నీ స్నేహం, నీ సాంగత్యం కావాలి అంటోంది. అన్ని ఐశ్వర్యాలను మించిన అన్యోన్యమైన దాంపత్యం కావాలి అని కోరుకుంటోంది. అనిర్వచనీయమైన అనుభూతికి, పట్టరాని ఉద్వేగానికి లోనయ్యాడు శంకర్. ఆ పర్వసం నుండి బయటపడి మామూలు స్థితికి చేరుకోవడానికి కాస్త సమయం పట్టింది. మెల్లిగా లేచి నిలబడ్డాడు. తలెత్తి చూసింది అపర్ణ. తొందరేం లేదు, బాగా ఆలోచించుకొని అప్పుడు చెప్పండి అంది. ఇక ఆలోచించాల్సిందేమీ లేదు అన్నాడు. అంటే ఏముంది, పెళ్ళి పీటల మీద కలుసుకుందాం చెప్పేశాడు. కళ్ళు పెద్దవి చేసుకుని తన వంక చూస్తున్న అపర్ణను చూసి ఇంకాసేపు ఇక్కడే ఉంటే కొంపలు అంటుకుపోతాయా అని భయం వేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తరువాత ఫోన్లు, ఎస్ఎంఎస్లు, పెళ్ళి కూతురు గారు హ్యాపీనా, ఆహా అవును కానీ మరీ 15 రోజుల్లో ముహూర్తం అయితే ఎలా అని గోల పెడుతున్నారు మా వాళ్ళు. పెళ్ళి కొడుకు ఈ ముహూర్తానికే పెళ్ళి జరగాలని భీష్మించుకుని కూర్చున్నాడు అన్నారు. ఎందుకట అంత తొందర? తొందర కాదా మరీ, కార్తీక మాసం వెళ్ళిపోతోంది, ఇదే ఆఖరు ముహూర్తమట. కార్తీక మాసంలో పెళ్ళి చేసుకుంటే ఎంచక్క హేమంత ఋతువులో కొత్త కాపురం. అబ్బో, ఆ వైభోగం ఇక చెప్పాలా? అందుకే అందరి చేత చివాట్లు తిని ఈ ముహూర్తమే కావాలని పట్టుబట్టాను. అందుకు నాకు థ్యాంక్స్ చెప్పకుండా అందరితో పాటు తమరు నిష్ఠూరాలాడడం పద్ధతిగా లేదు మరి. అమ్మాయి గారు ఏం చేస్తున్నారు? నిద్రపోతుంటే లేపేశానా? లేదండి, ఇంకా 11 అయినా కాలేదుగా. పెందలాడే పడుకుని పెందలాడే లేవటం మంచి అలవాటుట. అదేం కర్మమో, నాకు ఆలస్యంగా పడుకుని ఎండెక్కాక లేవటం అలవాటు. చచ, అది మీ కర్మ కాదండి, నా అదృష్టం. ఈ బడుగు ప్రాణానికి ఇంకేం కావాలి చెప్పండి. సార్, మీ దినచర్య ఏమిటో చెప్తారా? ప్రత్యేకించి దినచర్య అంటూ ఏం లేదండి, అంతా మన ఇష్టారాజ్యమేగా. పొద్దున్నే లేచి పొలం వెళ్ళొస్తా, బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ పొలానికి వెళ్తా. మరి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రారా? సామాన్యంగా రాను, భోజనమే వస్తుంది నా కోసం. పనివాడు క్యారేజీ తీసుకువస్తాడు. పెళ్ళయ్యాక మా ఆవిడ చేత క్యారేజీ తెప్పించుకుందాం అనుకుంటున్నాను. ఇద్దరం కలిసి భోజనం చేస్తాం. ఎండలో వెంటనే ఇంటికి వెళ్ళాలనే బాధ లేదు. మా పొలంలో మోటార్ షెడ్డు పక్కన నాకు చిన్న గది ఉంది, అందులో సింగిల్ కాట్ ఉంది. కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. స్టవ్ గిన్నెలు ఉన్నాయి, కాస్త కాఫీ పెట్టుకుని తాగొచ్చు. ఏకంగా మేము ఇద్దరం కలిసే ఇంటికి వెళ్ళొచ్చు. ఎలా ఉంది నా ఐడియా? ఐడియాకేం, బ్రహ్మాండంగా ఉంది. మరి మీ ఆవిడ పొద్దంతా మొగుడి వెంటే ఉంటే మీ అమ్మగారు ఏమీ అనుకోరా అంది. ఏమీ అనుకోరు, మా అమ్మ టీవీ సీరియల్లో అత్తగారిలా విలన్ కాదు. మాకు సరిపడా ఇల్లు ఉన్నా రేపు అబ్బాయికి పెళ్ళవుతుంది. భార్యాభర్తలు కాస్త విడిగా విశ్రాంతిగా ఉండడానికి వీలుగా ఉంటుంది అని 7 ఏళ్ల కిందటే డాబా మీద ఓ గది వేయించింది. అంత ముందు చూపు, విశాల భావాలు కలది మా అమ్మ. అలా బోలెడన్ని కబుర్లు. మంగళస్నానం ముగించి పెళ్లి పీటల మీదకి వెళ్ళబోతూ మెసేజ్ ఇచ్చాడు. మనిద్దరం మొదటిసారి కలుసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా గడిచిన ఈ సమయం నాకెంతో విలువైనది. రొటీన్గా జరగాల్సిన నా పెళ్ళిని ప్రేమ వివాహంగా మార్చేశావు. ఈ అనుభూతులు ఎరగని నేను ప్రేమికుడనై ప్రేమలోని మాధుర్యాన్ని, విరహంలోని తీయని వేదనను మనస్ఫూర్తిగా అనుభవించి ధన్యుడనయ్యాను. నాకు ఈ అదృష్టాన్ని కలిగించిన నీకు జన్మంతా కృతజ్ఞుడనై ఉంటాను అపర్ణ. పెళ్ళి తంతు జరుగుతోంది, మాంగళ్య ధారణ తలంబ్రాలు అయ్యాయి, వధూవరులు పూలదండలు మార్చుకున్నారు.
బ్రహ్మ ముడి వేశాడు పురోహితుడు.
ఆశీర్వచనం అయింది. పెళ్ళి చూస్తున్న పెద్దవాళ్ళు ఈ జంటని చూసి మురిసిపోయారు. అబ్బాయికి 25 ఏళ్ళట, అమ్మాయికి 22 ఏళ్ళట. ఈ రోజుల్లో అందరూ 30 దాటాక కానీ పెళ్ళి మాటెత్తడం లేదు. పెళ్ళికెళ్తే షష్ఠి పూర్తికెళ్ళామా అనిపిస్తోంది. వీళ్ళు చక్కగా సరైన వయసులో చూడముచ్చటగా ఉన్నారు అనుకున్నారు. ఇక అపర్ణ తాతయ్య బామ్మల సంతోషం వర్ణనాతీతం. మండపం పక్కనే కుర్చీలో కూర్చుని కళ్ళారా పెళ్లి చూసి ఆనందించారు. బామ్మ మాటి మాటికి పొంగుకు వస్తున్న ఆనంద బాష్పాలు తుడుచుకుంటూనే ఉంది. జంటగా వచ్చి కాళ్లకు దండం పెట్టిన మనవరాల్ని లేవదీసి కావలించుకుంది. అనుకూల దాంపత్య సిద్ధిరస్తు అంటూ మనస్ఫూర్తిగా మరోసారి దీవించింది. ఎంత బాగుందో కదండి ఈ కథ. ఈ కథ స్వాతి వారపత్రికలో జూన్ 2014లో ప్రచురితమైందండి. అనుకూల దాంపత్యం ప్రాప్తిరస్తు. చాలా బాగుంది కదండి. ఈ ప్రపంచంలో మనమందరం బహుశా చాలామంది చాలా పనులు ఎవరు ఏమనుకుంటారు అని చాలా పనులు చేస్తూ ఉంటాం. మరి ఎవరేమనుకున్నా ఏం పర్వాలేదని, అన్నీ చేయవలసిన అవసరం కూడా లేదు. మనిషి సంఘజీవి, అందువలన సంఘం గురించి, సంఘం యొక్క అభిప్రాయం గురించి పట్టించుకోవడంలో తప్పు లేదు. కానీ మన మనసుకు కావలసిన, సంఘానికి హానికరము కానిది మనకు లభించినప్పుడు మనకు కావలసినట్టు చేయడంలో తప్పు లేదు. తోడు, నీడ అన్నింటికన్నా ముఖ్యమైనవి. డబ్బు, హోదా మాత్రమే ముఖ్యమైనవి కావు. అందువల్ల ప్రపంచంలో అన్ని బంధాలలో పవిత్రమైనది, అపురూపమైనది కూడా దాంపత్యమే. అందువల్ల అనుకూల దాంపత్యం లభిస్తుంది అని దృఢంగా అనిపించినప్పుడు మిగతా అంశాలు అంత ముఖ్యమైనవి కావు కదా. ఇక సమయం కావచ్చింది మన అక్షరాల పూదోటలో ఎన్నో భావ కుసుమాల మాధుర్యాలు ఆస్వాదించాం కదండి. మళ్ళీ ఇదే సమయానికి వచ్చే వారం కలుసుకుందామా? థ్యాంక్ యూ.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం జూన్ 8, 2019 నాటి ఎపిసోడ్.
Comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.